அவித்யானாம் அந்தஹ திமிரமிகிரத்வீப நகரே ஜடானாம் சைதல்யஸ்தபக மகரந்த ஸ்ருதிசரி தரித்ராணாம் சிந்தாமணி குணனிகா ஜன்ம ஜலதோ நிமக்னானாம் தமுஷ்ட்ரா முரரிபுவராகஸ்ய பவதி. ஹிரிங்காராசன கர்ப்பிதா நல்லசிகாம் சௌ க்ளீம் களாம் பிப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதா தௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராப்பரகளாம் ஸ்ரீசக்ர சஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே நாராயணம் நமஸ்கிருத்ய நரம் செய்வ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயம் உதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ருஷ்டௌ யா சர்க ரூபா ஜகதவன விதௌ வா பாலினியா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரீ வர்ண ரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதிஹரி கிரிசாராதிதாலம் கரோது. ஸ்ரீமன் மங்களநாம சுந்தர சிவஸ்ரீதாம ஸ்ரீ பார்வதி தாம சர்வசுபர்வகாமித பரந்தாம ஜபத்ராம நாம மோகீகிருத நாஸ்திக பிரமுக காமா பவ்ய பாகீரதி சீமீபூத ஜடாலலாம கிரிஷா ஸ்ரீமன் விஸ்வேஸ்வர. ஸ்ரீமாத்ரு குருப்யாம் சபாயே ச நமஹ. ஒக மாச பிரம்மாண்ட புராண பிரவச்சன காரியக்ரமம்லோ ரெண்டவ ரோஜுல கடுகு பெட்டாம். அப்படி நின்ன வேதவியாச மகர்ஷி காசி க்ஷேத்திரம்லோ கங்கக்கு ஈவலி ஒட்டுன குர்ச்சுனி பிரம்மாண்ட புராணம் சக்கா ராசாரணி ததனந்தரம் சிஷ்யுலலோ பிரமுகுடைனட்வண்டி ராமஹர்ஷனுடனே ஆயனக்கு ஆ புராணாண்ணி மொத்தாண்ணி அப்பகிஞ்சாடனி செப்புக்கொன்னாம். ஆ ராமஹர்ஷனுடு தக்கர் நுஞ்சி சூத மகர்ஷி சுவீகரிச்சாடு. ஆயன கொடுக்கே ராமஹர்ஷனுக்கு சுயான புத்திரே சூத்துடு அண்டே அதுக்கே ஈயன் ரௌமஹர்ஷணி அது கூட அட்டார். ஆ சூத மகர்ஷி அக்கடி பிரபஞ்சயாத்திரூ நைமிஷாக்கியாரண்யானிக்கு வேஞ்சேசி அக்கட தீர்காலிகமே சத்திரயாகம் செஸ்துன்ன சௌனகாதி மகர்ஷுலக்கு ஈ கதனை விரிப்பிச்சு மொதலுபெட்டாடு. வாழ் ஆயன் எந்தோ பக்திசிரத்தலதோ கௌரவிச்சு கூர்ச்சோபெட்டி ஆயன பாதாலு கடகா வச்சினட்டுவண்டி பவித்ர ஜலான்னி சிரஸ்சு மீத ஜல்லுக்கொனி ஆ தருவாத ஆயன்னி பிரசனிச்சடந்தோ நின்ன காரியக்ரமம் முகிசிந்தி. வாழ் ஆயன ஏமனி பிரசனிச்சாரோ ஏமிட்டோ மிகதா கதாக்ரமம் இவாழ சூசுக்குந்தோம். சுவாமி ஈ ஜகத்து இப்படி வாழ ஏ ரூபம்லோ அயிதே உன்னதோ இதே ரூபம்லோ இதுவரைக்கு கூட உன்னதா? அசலு ஒக்கப்புடு சிருஷ்டி ஏமீ லேக்குண்டா சூன்யங்கா உண்டேதட. அசலு தீனிக்கு ஒக ஆகாரம் கானி இலாண்டி பவனாலு கானி லோகாலு கானி ஈ மனுஷ்யுலு கானி ஜந்துவுலு கானி ஏமீ லேவட அனாடு. மர அட்டுவண்டிது இந்த விசாலமைன சிருஷ்டி எலா ஏற்படிந்தி? ஏற்படின சிருஷ்டி நிலகடகா உண்டகுண்டா அநேக ரகாலைனட்டுவண்டி மார்புலக்கு எந்துக்கு லோனவுது உண்டுந்தி? ఈ సృష్టి మొత్తాన్ని ఎవరు మూలకర్తలై చేస్తూ ఉన్నారు, తర్వాత పోషిస్తున్నారు, చివరికి నశింపజేస్తున్నారు, ఈ విషయాలన్నీ కథల రూపంలో తెలుసుకోవాలి అని కోరుతున్నాం. ఎందుకంటే ఉపనిషత్తులు మొదలైనవి గహనములు, అందులో చెప్పేటటువంటి మాటలు సామాన్యులకు అర్థం కావు. కాబట్టే కథారూపమైన వస్తువు అయితే తొందరగా అర్థమవుతుంది. బియ్యం తిన్నా కడుపు నిండుతుంది, అన్నం తిన్నా కడుపు నిండుతుంది, కానీ ముడిగా ఉండే బియ్యం తింటే కడుపు నొప్పి వచ్చి అరక్క దాన్ని అరగించుకోవడానికి తగినటువంటి శక్తి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఏ భీముడో ఇలాంటి వాడు తింటే ఆ పచ్చిబియ్యమే అరుగుతాయి, మనం పచ్చిబియ్యం తింటే ఇంకెంతే సంగతి. కాబట్టి అరుగుదల కోసం ఆ పచ్చిబియ్యాన్ని చక్కనైన స్థితి వచ్చేదాకా వండి అప్పుడు ఆ రుచి కలిగిన పదార్థాన్ని తింటున్నాం. అలాగే ఉపనిషత్తులు మొదలైనటువంటివి సరాసరి వినడం అంటే పచ్చిబియ్యం తినడం అన్నమాట. పురాణాలు వినడం అంటే చక్కగా వండిన, అంటే ఎక్కువ చిమిడినా లేకపోతే అసలు మూతగ్గా ఉన్నా కాకుండా మధ్య రకంగా కావలసిన రీతిలో తగుపాలలో వండబడినటువంటి ఆహారాన్ని తినడం వంటిది. ఇక ఇందులో ఉండేటటువంటి ఈ దైవ స్తోత్రాదులు, కూరలు, పిండి వంటలు మొదలైనవి, ఉత్తన్నం తెల్లంగా కూరలు కావాలి, అందులో వచ్చే దైవ స్తోత్రాదులు అవన్నమాట. ఈ రకమైన సమగ్ర భోజనం చేసిన తృప్తి మాకు నీ ద్వారా కలగాలి, కాబట్టి ఈ విచిత్రం చెప్పవయ్యా మాకు అని అడిగితే ఆయన అన్నట్ట, చాలా సంతోషం, మీ అందరూ జ్ఞానులే, అయినా నన్నే ఎందుకు అడుగుతున్నారు, మీకందరికీ తెలియక, కానీ నా ద్వారా వినాలని కోరుకోవడానికి కారణం ఏమిటి అన్నట్ట ఆయనకు అనుమానం వచ్చింది. ఒక్కొక్కప్పుడు తెలుసున్నవాడు కూడా అవతల వాడికి ఏం తెలుసు అని తెలియడం కోసం ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నిస్తున్నారేమో అని అనుమానంతో ఈయన అడిగితే వాళ్ళు అన్నారట, కాదు స్వామి, నీ ద్వారా వినడాలని అనుకోవడానికి కారణం మరేమి, నీ మీద అభిమానం, మాకు పరిపూర్ణమైన జ్ఞానం కలిగి నిన్ను పరీక్షించాలనే ఉద్దేశ్యం కాదు. నువ్వు స్వయంగా వేదవ్యాస మహర్షికి శిష్యుడివి, ఆయన దగ్గర చాలా కాలం ఉన్నావు, ఆయనకు పాదసేవ చేశావు, సరాసరి మొత్తం కథంతా కూడా ఆయన ద్వారా విన్నావు. భవాన్ వ్యాసం సాక్షాత్తు దృష్టవాన్, అసలు వ్యాసుని స్వయంగా చూడడమే ఒక అదృష్టం. అటువంటిది పురాణం రాసిన వ్యాసుని ద్వారా వినడం ఇంకెంత అదృష్టం అండి. పురాణం నా ద్వారా కూడా వినొచ్చు, ఇంకొకటి ద్వారా కూడా వినొచ్చు, కానీ స్వయంగా రాసిన వేదవ్యాసుని ద్వారా వింటే ఇక అంతకంటే భాగ్యం ఉన్నదా? అంచేత నిన్ను అడుగుతున్నావయ్యా, కథయామాస సత్తమః విస్తారయామాస, కథను వివరించు కానీ క్లుప్తం చేయకుండా విస్తారంగా చెప్పు. అప్పుడు సూత్రుడు అన్నట్ట వెంటనే, మహాత్ములారా, మీరు అడిగినటువంటిది సామాన్యమైన విషయం కాదు. పురాణం సంప్రవక్ష్యామి యదుక్తం మాతరిశ్యన, ఇప్పుడు నేను చెప్పే ఈ కథ అంతా కూడా వ్యాసుని ద్వారా మా నాన్న విన్నాడు, నా ద్వారా మీరు వింటున్నారు, ఎంతో పూర్వం విన్నవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, సాక్షాత్తు వాయుదేవుని దగ్గర నుంచి అగ్నిదేవుడు విన్నట్ట మొట్టమొదటగా. వశిష్ఠుడికి ఈ పురాణం తెలిసిందని నిన్న చెప్పుకున్నాగా, ఆ వశిష్ఠుని కంటే కూడా ముందుగా విన్నవాళ్ళు ఎవరంటే వాయుదేవుని ద్వారా అగ్నిదేవుడు విన్నట్ట. అంత పరమ పవిత్ర అంట. అగ్నిదేవుడు సాధారణంగా అందరినీ పవిత్రులు చేస్తాడు, ముట్టుకుంటే చాలు ఎవరినైనా పవిత్రులు చేస్తాడు. అలాగే ఆయన అపవిత్ర పదార్థాలను పవిత్ర పదార్థాలను కూడా సమానంగా వాటికి ఒక పావిత్ర్యం చేకూరుస్తాడు. అటువంటి అగ్ని ఈ పురాణం వింటే కానీ నేను పవిత్రుణ్ణి కాను అనుకున్నట్ట, అందుకని వాయువు ద్వారా ఈ పురాణం విన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది, అప్పుడే వాళ్ళిద్దరూ ఒక వడంబడికి కూడా వచ్చారు. అదేమిటి అంటే, నేను బలంగా ఉన్నప్పుడేమో నువ్వు తోడ్పడు, తక్కువగా ఉన్నప్పుడు నన్ను కొంపదీయ అన్నట్టయిన. అందుకే ఇళ్ళు మొదలైన తగలబెట్టేటప్పుడు పెద్ద అగ్ని జ్వాల ఉన్నప్పుడు వాయుదేవుడు సహాయం చేస్తాడు, ఇంకా అగ్నిని పెంచుతాడు, చిన్న దీపం రూపంలో ఉన్నప్పుడు మాత్రం ఉఫ్ఫర్ అర్పేస్తాడు. అది రహస్యం అన్నమాట. దీనిలో అంతరార్థం ఏంటంటే, ప్రతివానిలోనూ కూడా జ్ఞానజ్యోతి చాలా తక్కువగా ఉంటుంది, దీనిని అజ్ఞానం అనే వాయువు కమ్మితే ఆరిపోతుంది, మొత్తం జ్యోతి ఆరిపోతుంది. అలా కాదు, జ్యోతి పెరగాలి అంటే నీలో ఉండే జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకో అని అర్థం అన్నమాట. అలా వాయుదేవుని చేత చెప్పబడినటువంటి ఈ పురాణంలో రహస్యం ఏమిటంటే, ఒకప్పుడు ఈ చరాచరమైన జగత్తంతా నీరు తప్ప ఏమి లేదట. మొట్టమొదట సృష్టిలో ఉన్నదేమిటి? అపయేవ ససర్జాదౌ, సృష్టికి మొట్టమొదట ఏర్పడినటువంటిది నీరు, ఇంకేమీ లేదు. అందుకనే దానిని అపము, అపము అంటే నీరు అని అర్థం అన్నమాట, అప్పు అంటాం సంస్కృతంలో. మీరు తెలుగులో అనుకునే అప్పు కాదు, ఈ అప్పులు జగత్తంతా వ్యాపించున్నాయి. ఆ సందర్భంలో అసలు రూపమే లేనటువంటిది, గుణం లేనిది, అవ్యక్తమైన ఒక పరబ్రహ్మ మాత్రం సృష్టి అంతా ఉన్నది. సృష్టి అంతా వ్యాపించి ఉండే లక్షణం కలిగినటువంటిది, చిదచిదాత్మకమైనది, సదసత్ స్వరూపమైనటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపం ఉన్నది. సాధారణంగా లోకంలో మనందరం పరబ్రహ్మ స్వరూపం అనగానే దానికి ఏ గుణాలు ఉండవు, రూపం ఉండదు, వికారాలు ఉండవు అని. అది కాదట, బ్రహ్మాండ పురాణం మనకి ఏం చెబుతుందంటే మనకి ఉండేటటువంటి రీతిలో గుణాలు మొదలైన ఉండవు తప్ప దానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ పరబ్రహ్మానికి కూడా. అందుకే దాన్ని చైతన్యము అన్నారు. కదలిక అనే ఒక లక్షణం దానికి ఉన్నది. ఆ చైతన్య స్వరూపం కాబట్టే మార్పు వస్తుంది. అసలు మార్పే లేని పదార్థం ఎక్కడ ఉంటుంది సృష్టిలో? కాబట్టి ఆ అవ్యక్త స్వరూపానికి తొలి స్థితిలో చైతన్యము అని పిలిచారట. దాన్ని ఏమన్నారు? చైతన్యం అన్నారు. క్రమేపీ ఆ చైతన్యం నుంచి గొప్ప వెలుతురు పుట్టింది. అందుకని అవ్యక్త స్వరూపానికి రెండవ రూపం జ్యోతిస్వరూపం. ఈ జ్యోతిస్వరూపం వల్ల సముద్రం మీద క్రమేపీ ఓ బ్రహ్మాండమైనటువంటి కోలగా ఉండే ఆకారం, ఇప్పుడు కోడిగుడ్డ ఆకారంలో ఉంటుందో అటువంటి అండాకారం ఒకటి ఏర్పడిందట. దానికి బంగారం రంగులో ఉంది కనుక హిరణ్మయాండం అన్నారట. అంటే బంగారపు గుడ్డు అన్నారు. ఆ గుడ్డు ఎలా ఉందన్నమాట? హిరణ్మయమైనటువంటి ఆకారంలో ఉన్నది. అది మొత్తం ఆ నీళ్ల మీద వ్యాపించిందిట. దానికి పైన ఉండేటటువంటి గుడ్డుకు పై పొర ఉంటుంది కదా, ఆ పొర ఏమిటి అంటే ఆపహ వార్ధిరపామపిచ తేజస. ఇందాక మనం చెప్పినటువంటి జ్యోతిస్వరూపం నుంచి వచ్చినటువంటి నీరు తేజస్సులోంచి పుట్టిందట నీరు. ఆ నీరు ఈ గుడ్డికి ఆవరణ అంటే పైన ఉండేటటువంటి పొరగా ఉన్నదట. ఆ తరువాత క్రమేపీ తేజస్సు నుంచి నీరు, మరి ఆకాశము మొదలైనటువంటివన్నీ ఏర్పడ్డాయి. పంచభూతాలు ఏర్పడ్డాయట. ఈ పంచభూతాలు ఏర్పడినటువంటి వేల సంవత్సరాల తర్వాత ఈ గుడ్డు ఇలా వికసించింది. అప్పుడది 1000 రేకులు కలిగిన తామర పువ్వుగా కనపడిందట. అంటే ఆ గుడ్డు నిజానికి గుడ్డు రూపంలో ఉంది కానీ గుడ్డు కాదు, ఇలా విచ్చుకున్నది. ఆ విచ్చుకున్న దాంట్లోంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడు. ఆయనకి 5 తలకాయలు ఉన్నాయి. ఆయన్ని బ్రహ్మ అన్నారు. మొట్టమొదట అందులోంచి పుట్టినవాడు బ్రహ్మ. ఆయన పుట్టి చాలా తెల్లబోయాడు. నేనెవడిని అని కాసేపు ప్రశ్నించుకున్నాడు. 5 తలకాయలు ఉన్నాయి, బాగానే ఉంది, నేను ఎక్కడి నుంచి పుట్టాను, ఈ తామర పువ్వు నాకు నివాస స్థానము అని తెలుస్తోంది. మరి ఈ తామర పువ్వు నాకు నివాస స్థానం అయితే ఇది ఎక్కడి నుంచి పుట్టింది? నీళ్లలో కనబడుతోంది కాడ. బాగానే ఉందండో, ఈ కాడ ఎక్కడి నుంచి పుట్టింది అని వెళ్ళాను. కా ఇదే జిజ్ఞాస అంటే. మామూలు వాడైతే ఈ భూమి ఎక్కడి నుంచి పుట్టిందో ఆలోచిస్తాడు, భూమి మీద మన ఇల్లు ఉందా లేదా ఆలోచిస్తాడంతే. సామాన్యునికి జ్ఞానికి లక్షణం అదనమాట. మామూలు వాడు ఈ వస్త్రాన్ని కట్టుకున్నప్పుడు ఈ వస్త్రం పలడతోడు కొనుక్కొచ్చామండి, దీని ఖరీదు 150 మీటర్ 100 మొత్తమే చెబుతాడు అయిపోయి. కానీ ఇంకొంచెం సూక్ష్మగ్రహం ఏం చేస్తాడంటే ఈ వస్త్రం బట్టల షాపులోంచి వచ్చింది నిజమే, కానీ ఆ బట్టల షాపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? మిల్లు వాళ్ళు తయారు చేశారు. మిల్లులో ఎలా తయారయ్యింది? పత్తిని పట్టుకొచ్చి ఈ వస్త్రం చేశారు. ఆ ప్రతి ఎక్కడి నుంచి పుట్టింది? మొక్కలోంచి పుట్టింది. ఈ మొక్క ఎక్కడిది? భూమిలోంచి మొలిచింది. ఈ భూమికి ఆ మొక్కను విలిపించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని లోపల కడతాడు. చివరికి అది పరబ్రహ్మ స్వరూపం అని గుర్తిస్తాడు. ఇలా ఒకదానికొకటి ఏది ఆధారమో, అసలు ఆధారం ఏమిటో కనుక్కోవడమే జ్ఞానము అన్నారు. అలాగే ఈయన కూడా ఈ కాడ నీళ్లలోంచి వచ్చింది, బాగానే ఉంది, ఈ కాడ అసలు ఎక్కడి నుంచి పుట్టింది, ఆ నీళ్ళు అడుగున ఏమున్నది, ఎందులోంచి కాడ పుట్టింది అని బాగా ఆలోచించి 100 సంవత్సరాలు అలాగే ఉండిపోయాట. ప్రయత్నం ఏం చేయాల, ధ్యానం చేసుకుంటూ అందులోకి దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉండిపోయాట. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాశ్రుతం. అప్పుడు ఆయన చెవులలో మొట్టమొదటి శాస్త్రం వినపడింది. అదిగో ఆ శాస్త్రమునే పురాణము అన్నారు. అంటే బ్రహ్మకి చెవుల్లో మొట్టమొదటి వినపడింది పురాణం. ఆ వెంటనే ఆయన, ఓహో ఈ అత్యద్భుతమైన విచిత్రం ఏదో వినపడింది, వాక్ ఎక్కడో ఉందన్నమాట, ఈ సృష్టిలో శబ్దం ఉంది రెడీగా, ఈ శబ్దం నాకు వినపడింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం అనుకున్నాడు. అనుకుని ఈ కాడ పుచ్చుకుని కిందకి దిగడం మొదలుపెట్టాట. ఆ కాడ పుచ్చుకు దిగుతుంటే అలా దిగుతున్నట్ట, దిగుతున్నాడు దిగుతున్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 100 ఏళ్ళు దిగట్టండి కిందకి. 100 సంవత్సరాల పాటు దిగాడు. 100 ఏళ్ళు కూడా మామూలు మన భూలోకపు ఈ సంవత్సర ప్రమాణం కాదు, దివ్య సంవత్సరాలు దిగాట. అయినా అడుగు కెడుతూనే ఉన్నాడు. ఆ అడుగుల కాడ ఎక్కడ పుట్టిందో మాత్రం అంతు చిక్కడం లేదు. ఓరే నాయనో ఈయన వల్ల కాదనుకున్నాడు ఈయన. వెంటనే కళ్ళు మూసుకుని ఓం
ఇది ఓం అని ఒక్కసారి చెప్పించాడు.
మొట్టమొదట ఆయన చెప్పించిన అక్షరం ఓంకారం. అందుకే సృష్టిలో మొట్టమొదటి ఆది అక్షరం అన్నారు ఓంకారాన్ని. అది జపించగానే ఒక అత్యాశ్చర్యకరమైనటువంటి నీలపు కాంతి కనపడింది. చూస్తే నీళ్లలో ఒక ఆయన అనేక పాదాలతో అనేక హస్తాలతో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అదిగో ఆయనకి ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసో నవః అయనం తస్యతః పూర్వం తేన నారాయణ స్మృతః. ఆయనని నారాయణుడు అన్నారు. ఎందుకంటే ఆపహ అంటే నీరు, దాన్ని మరొక పదంగా నారా అని కూడా పిలుస్తాం సంస్కృతంలో. నారము అంటే నీరన్నమాట. ఈ నారములు అయనముగా కలిగిన వాడు, తన జీవితంగా కలిగిన వాడు, అంటే ఆయనకి నేటివ్ ప్లేస్ నీళ్ళు అన్నమాట. నీళ్లల్లో తానుంటాడు, తనలో నీరుంటుంది. ఈ రెండు కారణముల చేత నారాయణుడు, నారస్య అయనః నారాయణః. మరి కేవలం నీళ్లల్లో ఉంటున్నాడు కాబట్టి నారాయణుడు అంటే మనందరం రేపటి నుంచి ఇక్కడ దాకా నీళ్లలో నిలబడి ఉండొచ్చు, మనందరినీ నారాయణుడు అంటారా? అంటే ఇంకోటి ఏమన్నారు, ఆపోవై నరసోనవః, జీవులు అందరూ కూడా నారములనే పిలువబడతారు. ప్రతి జీవిలో ప్రతి వస్తువులో ఉన్నాడు ఆయన. ఈ గులాబీలో ఉన్నాడు, ఇంకో దాంట్లో ఉన్నాడు, వైకులో ఉన్నాడు, వైకులో ఆయన ఉన్నాడు కాబట్టి పలుకుతుంది ఆయన, తప్పుకుంటే ఇది కాస్త జెండాపై కప్పిరాదు. ఇలా ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి వస్తువులో ఆయన ఉన్నాడు కనుక ఆయనని ఏమన్నాం, నారాయణుడు. అంతేనా కాదు, ఇంకొకటి కూడా చెప్పారు. నారము అంటే జ్ఞానము, జ్ఞానములో ఆయన ఉన్నాడు, ఆయనలో ఎప్పుడూ జ్ఞానమే ఉంటుంది, కాబట్టి కూడా ఆయనను నారాయణుడు అన్నారు. అటువంటి నారాయణ స్వరూపాన్ని గుర్తించి ఈయన ధ్యానం చేశాడు. ఆయన వెంటనే లేచి, నాయన ఎందుకు ఇక్కడికి వచ్చావని అడిగితే, స్వామి ఒక ఆసనంలోనే పుట్టాను, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనేటటువంటి కోరికతో ఇక్కడికి వచ్చాను. అసలు నేను ఎందుకు పుట్టానో, నేనేం చేయాలో నాకు తెలియకలా వచ్చాను. నన్ను క్షమించి నేను చెయ్యవలసిన పని చెయ్యి, నాకు ఆజ్ఞాపించు అని బతిమాలుకుంటే ఆయన అన్నట్ట, నాయన ఈ సృష్టి మొత్తము ఒక దివ్యమైన అక్షరం మీద ఆధారపడి ఉన్నది. ఆ అక్షరమే ప్రణవం. ఆ ప్రణవాక్షరమే జగన్మాత అని పిలువబడేటటువంటి ఒక దివ్య స్వరూపం. దానిని పరమ పవిత్రమైన మూడు అక్షరములతో సూచిస్తాం. అదే లలితాస్వరూపం అంటే లలిత అనే మూడు అక్షరాలతో సూచిస్తాం. ఆ జగన్మాత దివ్యానుగ్రహంతో తన శరీరము నుంచి మూడు గుణాలు బయటికి తీసింది. ఆ మూడు గుణాల్లో ఒకదానికి సత్వము అన్నారు. ఏమన్నారు, సత్వం. రెండు రజస్సు, మూడు తమస్సు. ఈ సత్వగుణంలోంచి ఇద్దరిని పుట్టించింది ఆవిడ. మగవాడి పేరు వాసుదేవుడు అన్నారు పురుషుణ్ణి. స్త్రీమూర్తిని సరస్వతి అన్నారు. సత్వగుణం నుంచి నారాయణ స్వరూపాన్ని శారదామాతని సృష్టించాడు. సృష్టించిన తర్వాత రెండవ గుణం రజో గుణాన్ని తీసింది. అందులో నుంచి ఒక పురుషుణ్ణి స్త్రీని సృష్టించింది. వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరు, ఒక ఆయనేమో ఆ రజస్సు నుంచి బ్రహ్మదేవుడు, ఇంకొక ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి. తర్వాత మూడవ గుణం తమో గుణం నుంచి సృష్టించింది పార్వతిని, పరమేశ్వరుణ్ణి. ఈ విధంగా సృష్టించి సత్వగుణం తక్కువగా ఉన్నటువంటి బ్రహ్మకి సత్వగుణం ఎక్కువగా ఉన్నటువంటి సరస్వతిని, అలాగే రజోగుణం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత లక్ష్మీదేవిని పట్టుకొచ్చేమో స్వామివారికి, శ్రీ మహావిష్ణువుకి ఇచ్చింది. ఇక పార్వతీదేవిలో మూడు గుణములు సమపాళల్లో ఉంటాయి. అందుకే ఆవిడకి అన్నపూర్ణ అని కూడా పేరు. ఎవరిలో సమగుణాలు ఉంటాయో అటువంటి వాళ్ళు మాత్రమే ఇతరులకు ఆహారాన్ని పెట్టగలుగుతారు. మూడు గుణాలు సమానమైన పాళ్లతో ఉన్నది ఆవిడ. అలాగ చేసి ఈ జంటల్నిచ్చి పూజించాడు ఆయన. ఇదంతా గత కల్పంలో జరిగింది. నాయన బ్రహ్మదేవ, అదిగో అందులో లక్ష్మీ సమేతుడైన నారాయణుడిని నేను, సరస్వతీ సమేతుడైన బ్రహ్మవు నువ్వు, పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు మరొక చోట ఉన్నాడు కైలాసస్థానంలో. ఇందులో మొన్న కల్పం మొత్తం చెప్పగా నాలుగు కల్పాలైతే ఒక మహాకల్పం అంటారు. మహాకల్పం వరకు కూడా ప్రతి కల్పంలోనూ నిద్రపోయి లేస్తూ ఉంటాను నేను. ఆ సమయంలో నువ్వు మాత్రం ఈ తామర పువ్వులో ప్రవేశించి తిరిగి నా గర్భంలో గడిపోతావు. మళ్ళీ కల్పం పూర్తి అవ్వబోతున్నప్పుడు నాలోంచి, బొడ్డులోంచి తామర పువ్వు బయటకు వస్తుంది. అందులో నుంచి నువ్వు మళ్ళీ పుడతావు. ఈ విధంగా
మహాకల్పం వరకు జరుగుతుంది. మహాకల్పంలో నువ్వు కూడా నశించిపోతావు, మాలో లీనమైపోతావు. అప్పుడు మళ్ళీ కొత్త బ్రహ్మ పుడతాడు. రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్న ఆంజనేయ స్వామి వారు బ్రహ్మ అవుతాడు. కానీ పరమేశ్వరుడికి విష్ణువుకి మాత్రం మార్పు లేకుండా పెర్మనెంట్ అనమాట, ఫిక్స్డ్ పోస్టులు. ఇక పొరపాటును కూడా మారవు, రాజ్యాధికారాలు మారచ్చు, ఇంకోటి మారచ్చు, ఈ రెండు మాత్రం శాశ్వతం. కాబట్టి ప్రళయకాలంలో వీళ్ళిద్దరూ నిద్రపోతారు, భార్యల్ని తమలో ఆవహించుకుని తప్ప వెళ్ళగలేదు. ఇలా అద్భుతమైనటువంటి కల్పములలో మహాకల్పం చివరిలో కూడా వీళ్ళు అమ్మవారి స్వరూపంలో ప్రవేశించి తిరిగి బయటకు వచ్చేస్తారు. ఇది రహస్యం. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే శుశ్రుష్ట అన్నట్టు, పో సృష్టి చెయ్యి పో అనగానే ఈయన గారు ఆయన ఆజ్ఞ పుచ్చుకుని పైకి వచ్చేసాడు. పైకి వచ్చి కూర్చుని ఆసనం మీద మొదలుపెట్టాడు. అసలు ఏం గుర్తుకు రావట్లేదు దీనికి. అయ్యి బాబా ఏం చెయ్యని, మా నాన్నగారు చెప్పారు సృష్టి చేయమని అని బుర్రగొక్కున్నాడు కాసేపు బ్రహ్మదేవుడు కిరీటాలు తీసి. ఎప్పటికీ ఆయనకి ఏం చేయాలో అర్థం కావటంలా. అప్పుడు ఏం చేశాట ఆయన, వెంటనే రెండు చేతులు జోడించాడు. కల్పానాం సంభవశ్చేవ జగత స్థాపనం తథా. ఓ పరాశక్తి స్వరూపిణి, కల్పం పూర్తయింది, తిరిగి ఇదివరకు సృష్టి ఎలా ఉన్నదో అలాగే సృష్టిని చెయ్యవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కానీ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలు పోవడం లేదు. పని చెయ్యాలని తెలుసు కానీ ఆ పని ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు. ఈ సమయంలో నాకు నువ్వు దిక్కు కావాలి. ఎక్కడ చూసినా ఏమున్నాయండి ఆ పైభాగంలో, నీరు తప్ప మరొకటి లేదు, కేవలం నీరే నీరు, ఇంకేమీ లేదు. ఈ నీళ్ళల్లో ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటే ఆకాశ మార్గంలో కొంతమంది మహాద్భుతమైన దివ్య రూపం ధరించినటువంటి వాళ్ళు ఎగిరి వెళ్ళిపోతున్నారట. వేలాది మంది గాల్లో రయ్యను కొట్టుకుపోతున్నారట. వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే అచ్చం శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారు అలా ఉన్నారటండి. అంత విష్ణు స్వరూపాల కింద ఉన్నారు, కొట్టుకుపోతున్నారు. బ్రహ్మదేవుడు గుట్లు అప్పగించి చూశాడు. ఒకళ్ళ ఇద్దర వేలు మంది వెళ్ళిపోయారు. ఈయన తల మంచి వెళ్ళిపోతున్నారు అనమాట. పెద్ద గాలేస్తే గడ్డి పరకలు ఎలా వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోతున్నారు. కళ్ళు మూసుకు ధ్యానం చేసి మగ్గురుడి ఉండిపోయాడు ఈయన కాసేపు. కాసేపు అయ్యే కళ్ళు విప్పాడు. ఈ పట్టు సాక్షాత్తు సోలాలు చేత్తో పట్టు ఉన్న పరమేశ్వరుడు లాంటి వాళ్ళు వేలాది మంది వీళ్ళు వెళ్ళిపోవడం మొదలెట్టారు ప్రవాహంగా. మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకున్నాడు ఈయన. కంగారు పుట్టింది ఏంటిదని. కాసేపు పోతే బ్రహ్మస్వరూపం కలిగిన వాళ్ళు ఎంతోమంది, అచ్చం తల్లాంటి వాళ్ళు, 5 ముఖాలు కలిగిన బ్రహ్మలు వీళ్ళు వేలాది మంది కొట్టుకుపోతున్నారు. అప్పుడు ఆయన ఏమిటిది విచిత్రంగా ఉన్నది అని ఆలోచించి ఈ కొట్టుకుపోతున్న వాళ్ళ వెంట తాను ప్రయాణం అయ్యాట. వాళ్ళు వెళ్ళేంత వేగంగా వెళ్ళలేకపోతున్నాడు. అయినా వాళ్ళు ఏ మార్గంలో వెళుతున్నారో ఆ కక్షలో గడువు పెట్టాట. ఆ రూట్ మార్గంలో గడువు పెట్టాడు. మహావేగంతో తెలియకుండా ఈయన ఏదో గాలి తోసేసింది అప్పుడు. అంటే ఆ మార్గంలో అంత గాలి ఉందన్నమాట. అలా కొట్టుకు పోగా 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 చివరికి ఈయన ఎక్కడో దిగంతాలకు చివరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక దివ్యమైనటువంటి సింహాసనం ఉన్నదట, హేమ సింహాసనం. ఆ హేమ సింహాసనం మీద కూర్చుని ఒక చేతిలో చెరుకు విల్లు, మరొక చేతిలో పుష్ప బాణాలు, మరో చేతిలో దివ్యమైన మధుపాత్ర, మరో చేతిలో బంగారపు కంకణము ధరించి 4 హస్తములతో ఓ సౌందర్యవతి అయిన స్త్రీమూర్తి దర్శనమిచ్చింది. వెంటనే ఈయనకి తెలియకుండానే 2 చేతులు జోడించాడు. 2 చేతులు జోడించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఈయన నోటి వెంబడి వచ్చినటువంటి మాట శ్రీరాజరాజేశ్వరీ. మీరందరూ అనుకునే లలితా సహస్రం మీద ఉండే బొమ్మ లలితాదేవి కాదు, ఆవిడ పూర్ణరూపం అది కాదు. ఆవిడను ఒక పార్ట్ అయిన రాజరాజేశ్వరి, చెరుకు విల్లు ధరించిన ఆవిడ రాజరాజేశ్వరి. అటువంటి రాజరాజేశ్వరి దర్శనం ముందు చూశాడు. అంటే అమ్మవారే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపం ధరిస్తుంది. నేనే ఉన్నా మొన్నో రోజున బయలుదేరి బదారు కడుతుంటే ఏమండి పద్మాకర్ గారికి మీరు తమ్ముడు అవుతారా అని అడిగాడు ఒక ఆయన నన్ను. ఎందుకనంటే కాలేజీకి వెళ్ళి వస్తున్నటువంటి ప్యాంటు షర్ట్తో ఉండడం వల్ల. నేనేనండి పద్మాకరణని చెప్పుకోలేక తల ప్రాణం తోకొచ్చింది. ఒక్క మనిషిని, మామూలు మనిషే డ్రెస్ వేషం మారిస్తే గుర్తుపట్టలేకపోతుంటే అమ్మవారు సృష్టి కార్యక్రమాల కోసం అనేకమైనటువంటి రూపాయలు ధరిస్తే ఎవడు గుర్తుపెట్టగలడు. అందులో ఒక భాగం రాజరాజేశ్వరీదేవిని చూసి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ జగన్మాత నాయన, రాజరాజేశ్వరి అంటే ఇందులో సృష్టిని చేసే రజోగుణాన్ని కూడా ఇముడ్చుకున్నది అని అర్థం. రజస్సు అంటే చాలామంది భయపడిపోతారు అని వాగ్భవ కూటము అనేటటువంటి బీజాన్ని ఆయనకిచ్చింది. ఆ బీజాన్ని 10 లక్షల పర్యాయాలు జపించి సృష్టి చెయ్యి అన్నదట. ఈయన తిరిగి వచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ జపం చేయకూడదు, కొన్ని చోట్ల అసలు చేయకూడదు అని చేత ఆసనంలోకి మళ్ళీ పద్మాసనంలోకి వచ్చి హాయిగా కూర్చుని నడుము వంచకుండా భక్తి శ్రద్ధలతో 10 లక్షల పర్యాయములు ఆ ఒక్కక్షరాన్ని జపించాట. అప్పుడు జపిస్తే ఎలాగ ప్రారంభించాలో అర్థమయ్యింది. అలా ప్రారంభించే సమయానికి ఆయన ముక్కుల్లోంచి వరసపెట్టి ఋషులు పుట్టుకొచ్చారు, సప్త ఋషులు పుట్టుకొచ్చారు. మరువు స్వయంభూ మరువు శతరూప అనేటటువంటి దంపతులు పుట్టుకొచ్చారు. ఇంకా ఎందరో దేవతలు మొదలైన గణాలు పుట్టుకొచ్చారు. పుట్టుకొచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి, స్వామి, ఆకాశంలో వేలాది మంది వైష్ణవ స్వరూపాలు, శైవ స్వరూపాలు, బ్రహ్మస్వరూపాలు కొట్టుకుపోతూ ఉండడం చూచి నువ్వు ఏమిటా అని వాటి వెంట వెళ్ళావు. వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క కుంకుమలో ఉండే రేణువులు, కేవలం నిన్ను ఆకర్షించడానికి అమ్మవారు ఆ కుంకుమలో ఉండే రజస్సుల విసిరిందిట. కుంకం చూడండి, ఇలాంటే ఎగురుతుంది ఆ కణాలు. ఆ కణాలు అన్ని రూపాల్లో ఉన్నాయి. వాటిని చూచి ఆనందం పొందామని జపించినప్పుడు ఆ జపం యొక్క మొట్టమొదటి శక్తి నాకు వచ్చింది. అంచేత ఋషులలో నాతో గొప్పవాడు లేడు అని అంటారు. శ్రేష్ఠత్వం ఉన్నది కనుక నన్ను వశిష్ఠుడు అని పిలుస్తున్నారు. నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థించాట. నువ్వు నీ భార్య అరుంధతితో పాటుగా ఎప్పుడంటే అప్పుడు చక్కగా సిద్ధపడు సృష్టి కార్యక్రమం చేయడానికి. ఈ మిగతా సప్త ఋషుల్లో ఆ మిగతా 6 కూడా నువ్వు నాయకత్వం వహించు. మీరు వెళ్ళి ప్రస్తుతం నక్షత్ర మండలంలో కృత్తికలు అనే పేరుతో జపం చెయ్యండి అనగానే వీళ్ళు వెళ్ళి పైన నా ముందుగా ఉన్నటువంటి స్వర్గాది లోకాలన్నీ సృష్టించాడు. మానవ లోకం తప్ప మిగతావన్నీ సృష్టిస్తున్నాడు బ్రహ్మదేవుడు, ఎక్సెప్ట్ మానవాస్. ఆ నక్షత్ర లోకంలో ఒక మండలంలోకి వెళ్ళి అక్కడ వీళ్ళు జపం చేసుకోవడం మొదలెట్టారట. 7 కూడా సప్తమాతృకులు అంటారు వాళ్ళని. ఈ సప్తమాతృకులు వెళ్ళి జపం చేసుకుంటున్నారు. వశిష్ఠాది ఋషులు కూడా అక్కడే ఉన్నారు. ఇలా సాగుతూ ఉంటే ఊర్ధ్వలోకాలు సృష్టించాం బాగానే ఉంది, అధోలోకాలు సృష్టించడం ఎలాగా అనుకున్నాడు బ్రహ్మదేవుడు. చూస్తే నీళ్ళు ఇంకా నీళ్లే సముద్రంలో ఉన్నాడు అప్పుడు ఆయన. ఓ, పూర్వకాలంలో ఇక్కడ భూమి అనే ఒకనొక పదార్థం ఉండేది, ఆ పదార్థం ఏమైపోయింది అని ఆలోచించేట. ఆయన ఎప్పటికీ ఆ భూమి ఏమైపోయిందో కనపడ్డల్లా. అప్పుడు ఆయన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే గాఢమైన నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చెవుల్లోంచి ఇద్దరు పుట్టుకొచ్చారట రాక్షసులు. గాఢ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెవుల్లోంచి వాళ్ళిద్దరూ కూడా కర్ణమలంలోంచి పుట్టారు కాబట్టి మధుకైటవులు అన్నారు వాళ్ళని, రాక్షసులు వాళ్ళు. శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి వచ్చేటటువంటి ఏ పదార్థమైనా సరే, అది పనికిమాలిన పదార్థమైనా వ్యర్థం కాకూడదు అదనమాట. పురాణాలన్నిటికీ ఒకదాని కొట్టు లింక్ ఉంటాయి. కొద్ది కొద్దిగా దేవీ భాగవతం కథలు, మళ్ళీ బ్రహ్మాండ పురాణ కథలు, రేపు స్కాంద పురాణంలోను కొంచెం అక్కడక్కడ కొన్ని కథలు కలిసి ఉంటాయన్నమాట. అంచేతే ప్రతిరోజు వినకపోయిన వాడికి ఇబ్బంది వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో వచ్చేవాడికి. ఈ శ్రీ మహావిష్ణువు చెవుల్లోంచి పుట్టిన ఆ మధుకైటులిద్దరూ నీళ్ళల్లో పడ్డారట. వాళ్ళు నీళ్ళల్లో పడి కొట్టుబిట్టాడారు. అరే, మనం ఎక్కడ పుట్టాం, అసలు ఎవరు మన తండ్రులు అని ఆలోచించారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఆ నీళ్లలో చేతులు పెట్టి పెద్ద పెద్ద అంగలు పెట్టి ఈత్తూ ఉంటే ఆ హస్తబలానికి నీళ్లలో క్లీం అనే ఒక శబ్దం పుట్టుకొచ్చిందిట. ఇదేదో శబ్దం బాగానే ఉందని చెప్పి ఏకబిగిని జపించారు వాళ్ళు. జపిస్తే ఆకాశంలో లీలామాత్రంగా ఒక ఛాయారూపం గోచరించింది. అంటే అస్పష్టంగా ఉంది ఆ రూపం, మంచి జ్యోతిస్వరూపం, వెలుతురుంది, రూపం అస్పష్టంగా ఉంది. ఆ వెలుతురు చూడలేక వీళ్ళు కళ్ళు మూసుకుని జపం చేశారు. అప్పుడు ఆ రూపం అన్నదట ఒకనొక అద్భుతమైన స్త్రీస్వరంతో, నాయనలారా, నన్ను పరాశక్తి అంటారు. మీరు నా యొక్క బీజాక్షరాన్ని తెగజపించారు, ఆ భక్తికి మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకోండి అనగానే అమ్మ చావు లేకుండా వరం ఇమ్మన్నారట. అది కుదరదు, ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు కూడా చచ్చి తీరాల్సిందే, ఇంకో వరం ఏదైనా కోరుకోండి. బాగా ఆలోచించారట వీళ్ళు. ఆలోచించి ఏముందిలే, మనం తెలివైన వాళ్ళం, ఈవిడ బొట్టులో వేసేయచ్చు అని దృష్టిలో పెట్టుకుని, మేము కావాలనుకుంటే మాత్రమే చచ్చే వరం ఇయ్యమ్మా అన్నారట. మేము కోరుకుంటేనే చావు రావాలి, లేకపోతే రాకూడదు. ఇచ్చానన్నది ఆవిడ. ఆనందపడ్డారు. ఇంతటి జగన్మాతని వంచాం, మోసగించాం, అమ్మవారిని బొట్టులో వేసాం అనుకున్నారట. అదేమి నాయన అన్నది ఆవిడ. ఏమీ లేదు, మాకు చావు లేకుండా వరం ఇవ్వను పొమ్మన్నావు బాగానే ఉంది, కానీ మాకు స్వచ్ఛంద మరణం వరం ఇచ్చామంటే కోరుకుంటేనేగా మాకు చావు వచ్చేది. ఎంత విర్రాడైనా చావాలని కోరుకుంటాడా, మేము కోరుకోం మాకు చావు రాదు, ఇలా నిన్ను బుట్టలో వేశాము అనుకున్నారట. నవ్వింది ఆవిడ. పాప అజ్ఞానులని వెళ్ళిపోయింది, అదృశ్యం అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు. ఈ దృశ్యం బ్రహ్మకి ధ్యానంలో ఉన్నప్పుడు కనపడిందిట. ఎంతలో వాళ్ళు వచ్చేసారు ఈ బ్రహ్మ దగ్గరికి. మనం నీళ్లలో తిరుగుతున్నామా పుట్టినప్పటి నుంచి, జపతపాదులని నీళ్లలో చేసామా? వీడు మాత్రం దర్జాగా నీళ్లలో కూడా మంచి తామర పువ్వు ఆసనం మీద కూర్చున్నాడు, పద్మాసనం మీద, అనే ఈర్ష్య కలిగింది వాళ్ళకి. చాలామందికి మనకు కూడా కావాలని కోరిక ఉండదు, వాడికి ఎందుకు ఉండాలని కోరిక వస్తుంది.
అదన్నమాట రహస్యం.
అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. రాక్షసులు అంటే అంతే, ఇతరులను ఆక్రమించుకోవడమే తప్ప తాము సృష్టించుకుందామని ఉండదు వాళ్ళకి. వాడు పాడైపోవాలి, నేను బాగుపడకపోయినా పర్వాలేదు అనుకుంటారట, అదే రాక్షస లక్షణం. కాబట్టి ఎవరైనా నాకున్నా లేకపోయినా పక్కవాడికి పోవాలని మాత్రం పొరపాటు కూడా కోరుకోకండి. ఉదాహరణకి సరదాగా ఒక కథ చెబుతూ ఉంటారు పురాణాల్లో. ఓ ఇద్దరు ఋషులు తపస్సు చేశారట, చెట్టు కొమ్మ మీద ఒకడు, చెట్టు కింద ఒకడు, నేల మీద ఒకడు. ఈ ఇద్దరు 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఇద్దరికి ఈర్ష్య, పైవాడు నాకంటే ఎక్కువ చేస్తాడేమో అని, కింద ఆయనకి, కింద ఆయన మీద పై ఆయనకి, ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్య. అందుకే వాళ్ళకి 1000 ఏళ్ళు పట్టింది జపానికి. అలా 1000 ఏళ్ళు పోయాక సాక్షాత్తు విష్ణువే ప్రత్యక్షం అయ్యాట. నాయనలారా ఏం వరం కావాలన్నట్టు ముందు పై ఆయన దగ్గరికి వెళ్ళి, కింద ఆయన ఏం కోరుకుంటున్నాడో దాన్ని బట్టి నేను కోరుకుంటాను ప్రభు, ఆయన దగ్గరికి వెళ్ళి ముందు అన్నట్ట. సరే, ఈయన కింద ఆయన దగ్గరికి వచ్చాడు. పై ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసుకో ప్రభు, దాన్ని బట్టి నేను కోరుకుంటాను అన్నట్ట. ఇలా పైకి కిందకి విష్ణు అంతటి వాడిని తిప్పారట 30 సార్లు వీళ్ళు. ఇన్నిసార్లు జరిగిన తర్వాత చివరికి కింద ఆయన అన్నాడు చాలా తెలివిగా, స్వామి పై ఆయన ఏం కోరుకుంటే దానికి రెట్టింపు నాకు వచ్చేటట్టు చెయ్యి అన్నట్ట. సరే, పై ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా మరి కింద ఆయనేమో నువ్వేం కోరుకుంటే దానికి రెట్టింపు కావాలంటున్నాడు, ఏం కోరుకుంటావు నువ్వు అన్నట్ట. ఓహో వీడి సంగతి ఎలా ఉందా అని, నాకు ఒక కన్ను పోవాలి అనుకున్నట్ట. కింద ఆయనకి 2 కళ్ళు పోయాయి, వాడికి 2 కళ్ళు పోగొట్టడం కోసం ఒక కన్ను అయినా పోవాలనుకున్నాడు ఈయన. ఇదే జపతపాదులు అంటే. అలా కాదు, అదే రాక్షస లక్షణం, ఆసురీ లక్షణం అంటే. ఆ లక్షణం కలిగిన వీళ్ళు, ఏ బ్రహ్మ ఇక్కడ నుంచి దిగు, ఆసనం మాకిచ్చేయి, లేదా మాతో యుద్ధం చెయ్యి అని డబా ఇస్తే, బ్రహ్మదేవుడు నేను ఇందులో పుట్టి పెరిగాను, ఇది నా నేటివ్ ప్లేస్ కాబట్టి ఇందులోంచి తప్పుకోను, ఇది నాకు మొదటి నుంచి వచ్చినటువంటి స్థానము అన్నట్ట. ఇవ్వకపోతే యుద్ధానికి రా, అది నా వల్ల కాదన్నట్ట, నేను యుద్ధము చెయ్యలేను, అలాగని నా స్థానం నుంచి నేను ఖాళీ చెయ్యను. వెంటనే ఆయన ఏం చేయాలో అర్థం కాక ఈ రాక్షసుల దౌర్జన్యం తట్టుకోలేక ఈ తామర పూయలో విచ్చుకున్న దాన్ని లోపల నుంచి మూసేసుకున్నట్ట. ఇంట్లో తలుపేసేసుకున్న వాళ్లేగా, ఇలా మూసేసుకుని లోపల నుంచి కిందకి దిగిపోయాడు. దిగి సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు, ఆయన్ని ప్రార్థన చేశాట. ఆ మహానుభావుడి దగ్గరికి ఈలోపు ఆ మధుకైటములు కూడా బయట నుంచి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి మాతో యుద్ధం చేయలేక, వరి ఈ 4 భుజాల వాడిని నువ్వు సహాయం తెచ్చుకున్నావేమో, వాణ్ణి నిన్ను కలిపి అంతం చేస్తాం అని బెదిరించారట. ఆ శ్రీమన్నారాయణుడికి మధుకైటములకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎప్పటికీ వాళ్ళు చావరే, అలిసిపోతున్నాడు ఇంతటైనా కూడా, మార్చి మార్చి వాళ్ళిద్దరితో యుద్ధం చేసేసరికి చావరు. చాలా విచిత్రమైన సృష్టి. ఇంతవరకు ప్రతి అసురుణ్ణి చంపగలిగేటటువంటి నా బాహుబలం, నా సుదర్శన చక్రం, కౌమోదకీ కదా సునందం అనే ఖడ్గం ఏమీ పని చేయడం లేదేం వీళ్ళ దగ్గర అని ఆలోచించి దివ్య దృష్టితో ఆయన, ఓహో ఇది జగన్మాత యొక్క లీల అని గ్రహించాడు. గ్రహించి ఆవిడ ఒక్కసారి ప్రార్థించాట, నాయనా వీళ్ళకి స్వచ్ఛంద మరణం ఉన్నది, వాళ్ళకి ఆ స్వచ్ఛంద మరణం తొలగేటట్టు నేను వస్తా కదా, వాళ్ళని భ్రమలో పెడతారు అప్పుడు చంపుదువు కానీ అని చెప్పి ఒక్కసారి ఆవిడ ఒక అందమైన స్త్రీమూర్తిగా అక్కడ నిలబడిందట. మహా సౌందర్యవతి అప్పుడు ఆవిడ. ఈ ఇద్దరు మోహపరవశులు ఇలా ఉండిపోయారు. ఏ జగన్మాత తమకింత గొప్ప వరాలు ఇచ్చిందో స్వచ్ఛంద మరణం అటువంటి మాతని కూడా గుర్తుపట్టలేక ఏదో ఒక అందగత్తి అనుకున్నారు వాళ్ళు. ఇలా మోహపరవశులు ఉండగా శ్రీమన్నారాయణుడు ఏమెరగనట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అబ్బాయిలు ఇంతకాలం అయ్యింది కానీ మీలాగా ఘోరంగా నాతో యుద్ధం చేసి నన్ను మెప్పించిన వాళ్ళు ఎక్కడూ లేరయ్యా, నేను చాలా సంతోషించాను, మీ శక్తికి ఆనందించా, ఏం వరం కావాలో కోరుకోండి, ఆ వరం నేను మీకు ఇస్తున్నాను అన్నట్టు ఆయన. అనగానే వాళ్ళన్నారు, ఏదో అంతగత్తి ఎదురుగుండా ఉన్నది కనుక మాకు వరాలు ఇస్తానంటున్నావు, అదేం చల్లదు, నువ్వు ఇచ్చేవాడు మేము పుచ్చుకునే అల్పులమా, మేము అంత తక్కువ వాళ్ళం అనుకున్నావా, నీ బోటివాడికి కావాలంటే వరాలు మేమే ఇస్తాం, కోరుకో నీకేం కావాలో అన్నారట. ఇదే కావాలి ఆయనకి. అందుకనే ఆయన, మీ ఇద్దరు నా చేతిలో చచ్చే వరం ఇవ్వండి అన్నట్టు వెంటనే ఇచ్చాంపో అన్నారు ఈ వ్యామోహంలో ఉన్నవాళ్ళు. వెంటనే ఆవిడ మాయమైపోయింది, చచ్చాంపో అనుకున్నారట వెంటనే. అయ్యయ్యో ఈవిడ బుట్టలో వేసేసింది మన్ని, ఈవిడ సాక్షాత్తు పరాశక్తే ఇంకెవరూ కాదు, ఆవిడను చూచిన వ్యామోహంలో మనం చచ్చిపోతామనే వరం విష్ణువుకి ఇచ్చాము, ఎంత మాయ జరిగింది అని ఎలాగో రకంగా చావు తప్పించుకోవాలనే చావు తెలివితేటలు పుట్టాయి. అందుకని ఏమయ్యా నీకు ఎలాగో వరం ఇచ్చాము చంపేసుకో, నీళ్లు లేని చోట చంపన్నారట. అక్కడెక్కడ చూసినా నీరు తప్పేముంది, అంతా సముద్రమే. అప్పుడు ఆయన అదేం లెక్క చూడని చెప్పి ఒక్కసారి విశాలంగా తొడలు పెంచాట. విశ్వం వ్యాపతి ఇతి విష్ణు అన్నారు ఆయన్ని, ప్రపంచమంతా వ్యాపించే మహాశక్తి స్వరూపుడు, అందువల్లే ఆయనకు విష్ణువు అని పేరు వచ్చింది. విష్ణువు అంటే అర్థం విశ్వం వ్యాపించి ఉండేవాడు. అలా తొడలు పెంచగలిగాడు ఆయన. ప్రపంచం ఎంత వ్యాపించే శక్తి కలిగిన ఆ మహాత్ముడు. వీళ్ళు శరీరాలు పెంచారు, కానీ ఆయనతో సమానంగా ఎక్కడ పెంచలేకపోయారు. ఆ ఇద్దరిని ఇలా రెండు చేతులతో పుచ్చుకుని తొడల మీద పెట్టి చక్రంతో తల ఖండిస్తే ఆ ఇద్దరి మెదళ్ళు ఇలా అతుక్కుని పుట్టేయట. అదే భూమి. ఆ మేదిని పుట్టి పుట్టడంతో సముద్ర జలంలో ఎక్కడికో వెళ్ళిపోయింది. మేధస్సు అంటే మెదడు అని అర్థం అన్నమాట. ఒత్తకూడదు, చాలామంది మేధస్సు అంటారు, అది తప్పు, భూతు. మేధ అనాలి అంటే తెలివితేట. అంతేగాని మేధస్సు అంటే ఏమో ఈ మెదడు అని అర్థం. అందుకని ఒత్తకూడదు, దానికి ఒత్తాలి, దానికి సూ ఉండదు, అది మేధ. అందుకే మేధ అంటే తెలివి గనక అది కలిగిన వాడు మేధావి. అలాగే ఇది మేధస్సు అంటే మెదడు అని అర్థం. ఈ మెదళ్ళు రెండు అతుక్కుని పుట్టాయి. అందుకే ఏమన్నా ఏమన్నారు, మట్టి తినద్దన్నారు. అందుకే మట్టి తిన్న వాళ్ళందరికీ ఆ మధుకైటబులనే రాక్షసుల యొక్క లక్షణాలు వస్తాయి. ఆ మట్టి తిన్న వాళ్ళు ఇప్పుడు రాక్షసత్వంతో తోండి వాడిని వీడిని చంపేస్తాం, కొట్టేస్తాం, నరికేస్తాం, బాంబులు పెడతాం అని వాళ్ళంతా ఎవరన్నమాట, చిన్నప్పుడు మట్టి తెగతిన్న వాళ్ళు అని అర్థం. అంచేత ఈ మేధస్సు వల్ల మేదిని భూమి ఏర్పడింది. కాకపోతే బ్రహ్మదేవుడు సృష్టి చేద్దాం అనుకుని అమ్మయ్య ఈ రాక్షసుల పీడ వదిలింది, చక్కగా భూమి ఏర్పడింది, బేస్సు దీని మీద సృష్టి చేద్దాం అనుకుంటూ ఉంటే ఆ భూమి కాస్త సముద్రంలో కలిసిపోయింది. మళ్ళీ మొదలుకొచ్చిందిటండి సమస్య. శ్రేయాంసి బహు విఘ్నాని, మంచి పనులు చేయాలనుకుంటే వందలాది విఘ్నాలు కల్పిస్తాడు భగవంతుడు. అసలు వీడు ఇందులో నెగ్గగలడా లేదా అని బ్రహ్మకి ఇప్పుడు సృష్టి చేద్దామని కష్టపడి రాక్షసులు చంపి శ్రీ మహావిష్ణువు ఆ మెదళ్ళు అతికించి ఓ భూమిని సృష్టించాడు. ఈ భూమి మళ్ళీ మాయమైపోయింది కనపట్టల్లా. ఎందువల్ల కనపట్టం లేదు? వెంటనే మళ్ళీ ఈయన బెంగపెట్టుకున్నాడు. బెంగపెట్టుకుని అవ్యక్తం కారణం యత్తన్ నిత్యం సదసదాత్మకం. అయ్యయ్యో, అవ్యక్తమైన సమస్త సృష్టికి మూల కారణమైనటువంటి సత్తు అసత్తు రెండింటికి మూల కారణమైనటువంటి నిత్య స్వరూపాన్ని నేను ప్రారంభంలో ధ్యానం చేయలేదా ఏమిటి? సృష్టి చేద్దామనుకుంటే మానవ సృష్టి కోసం ప్రయత్నించిన భూమి ఇలా అయిపోయింది అనుకుని మళ్ళీ బెంగ పెట్టుకుని పద్మాసనం మీద నిమీలిత నేత్రుడై కూర్చున్నట్ట. అప్పుడు ఆయన కళ్ళకి అసలు విషయం అర్థమయ్యింది. ఏమిటంటే స్వర్గలోకానికి ఆధిపత్యం ఇంద్రుడికి ఇచ్చేడంతో పూర్వం ఆయన ఇంద్రుడికి అధిపతిని చేస్తూ చేస్తూ, నాయనా ఇంద్ర, నేను సృష్టికర్తని, నిన్ను ఇంద్రుడిని చేశాను అన్నట్ట. ఈయన సృష్టికర్త అనుకున్నాడు తనను తాను. ఏ ఒక్కడు తనను తాను సృష్టికర్త అనుకోవడానికి వీల్లేదు. అది ఆ శక్తి స్వరూపం యొక్క లక్షణం. నేను సృష్టికర్తని అని ఒక చిన్న అపచారం చేసి నేను ఆ జగన్మాత అనుగ్రహంతో సృష్టించాననే మాట కాకుండా రజోగుణ ప్రభావం వల్ల తనను తాను సృష్టికర్తగా చెప్పుకున్న చిన్న దోషం వల్ల ఇప్పుడు ఇక్కడ ఈ సృష్టిలో మళ్ళీ ఆటంకం ఏర్పడిందిట. ఎవడైనా నేను ఈ పని చేస్తున్నాను అని అహంకరిస్తే టక్కన ఆ పనిలో బ్రేక్ పడుతుందట. అది సృష్టి యొక్క రహస్యం అన్నారు. బ్రహ్మాండ పురాణం మనకేం చెబుతోంది, ఏమండి నేను ఈ పని చేస్తున్నా, నేను మీకు ఉద్యోగం ఇప్పించా, లేకపోతే నేను నిన్ను పోషిస్తున్నా, లేకపోతే నేను నీ చేత ఈ కార్యక్రమం చేయిస్తున్నా అని అనుకోకూడదు. నన్ను ఏదో తెలియని ఒక అద్వితీయ శక్తి నడిపిస్తోంది అనే నమ్మకం ఉండాలి. మనకి ఇష్టదేవతను నడిపిస్తోందని ఉండాలి. బ్రహ్మ నేను చేస్తున్నాను అనుకున్నాడు, దానివల్ల భూమి అదృశ్యం అయిపోయింది. ఆ చిన్న దానివల్ల ఎంత గొడవ వచ్చిందో ఆలోచించాడు ఆయన. ఆలోచించి వెంటనే భూమి కోసం సముద్రంలో అన్వేషణ మొదలుపెట్టాడు ఈయన. అప్పుడు ఆయనకి దగ్గరకి సాక్షాత్తు వశిష్ఠ మహర్షి వచ్చాట. తండ్రి బ్రహ్మదేవ, భూమి కోసం వెతుకుతున్నావు, ఆ భూమి నీకు దొరకదు, దాన్ని హిరణ్యాక్షుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు, ఎక్కడో దాచేశాడు సముద్ర జలాల్లో. నాకు తెలియకుండా ఈ హిరణ్యాక్షుడు ఎప్పుడు దాచాడయ్యా అన్నట్ట. వెంటనే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతూ, స్వామి నీకు తెలియదేముంది, నీ ముఖంలోంచి ప్రజాపతులు అని పేరు కలిగిన వాళ్ళు 14 మంది పుట్టారు. ఆ ప్రజాపతులలో కశ్యప ప్రజాపతి అనేటటువంటి ఉత్తముడు ఒక ఆయన ఉన్నాడు. ఆ కశ్యప ప్రజాపతికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళల్లో దక్షుడు యొక్క కూతుళ్ళు 14 మందిని చేసుకున్నాడు ఆ కశ్యప ప్రజాపతి. ఆ 14 మందిలో పెద్ద ఆవిడ పేరు అదితి, రెండో ఆవిడ పేరు తితి. అదితి కొడుకులు దేవతలు, వాళ్ళల్లో ఇంద్రుడిని నువ్వు స్వర్గలోకానికి కర్తన చేసావు. రెండో ఆవిడ తితికి సంతానం కలగలేదు. సంతానం లేని తితి చాలా బెంగపెట్టుకుని, పిల్లలు లేకపోతే ఈ సృష్టిలో అంతకంటే మరొక బాధ లేదు, ఈ ఇంద్రాదుల్ని పొంది చక్కగా ఆనందంతో కాలక్షేపం చేస్తోంది అదితి, నాకే సంతానం లేకపోయిందని బాధ కలిగిందట. అలా బాధ కలిగి భర్త దగ్గరికి వెళ్ళింది కశ్యప ప్రజాపతికి. అప్పుడు సాయంకాల సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయంలో సంధ్య వార్చి వందనం చేసుకోవడానికి సావిత్రి జపం చేయడానికి సిద్ధమవుతున్నట్ట కశ్యప ప్రజాపతి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొంగు పుచ్చుకున్నది, స్వామి ఇంతకు పూర్వం ఎప్పుడును అయ్యా లేదు ఈ షత్తు బాధల్. స్వామి ఇంత పూర్వం నాకు ఎప్పుడు ఇంత కూడా బాధ అనిపించలేదు, కానీ ఇవాళ మాత్రం నాకు బాధ అనిపిస్తోంది. ఎందుకంటే నా సవతికి గొప్ప పుత్రుడు ఉన్నారు, నాకు లేరు. నాకేమైనా పుత్ర సంతానాన్ని ప్రసాదించు అని పదే పదే బతిమాలితే ఆయన అన్నట్ట, ఓ పత్ని ఒక్క 45 నిమిషాల సేపు ఆగు, ఇది సంధ్యా సమయం. ఈ సమయంలో ఎవరు బయటికి తిరగకూడదు, కామాది క్రీడలకి వెళ్ళడానికి వీల్లేదు, తిండి తినకూడదు, తాగకూడదు, ఇవన్నీ నిషిద్ధ కర్మలు అని చెప్పారు. ఈ సంధ్యా సమయంలో ఒక్క దేవత అర్చన లేక ఇష్టదేవత మంత్రస్థుతి జపం తప్ప మరొకటి చేయకూడదు, తినకూడదు కనీసం, ఆచమ్యం చేసేటటువంటి జలం తప్ప తాకూడదు, ప్రయాణాదులు కూడవు. అందున సంతానం కోసం భార్యాభర్తల సంగమం అసలు కుదరదు ఈ సమయంలో. నా మాట విని ఒక 45 నిమిషాలు ఆగు అన్నట్టు. కానీ అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయినటువంటి తిథి, ఏమైనా కుదరదు, నాకు ఇప్పుడే సంతానం కావాలి, నా సవతికి నన్ను చూస్తే హేళనగా ఉన్నది అన్నదట. అదే కాలం దగ్గరకు రావడం అంటే. అనగానే ఈయన అన్నాడు, చూడమ్మా అరవింద ఆనన్న వీడ నీ మర్రది రుద్రుండిప్పుడు చోట. చూసావా, నీకు మరిది సతీవల్లభుడైనటువంటి పరమేశ్వరుడు రుద్రుడు ముల్లోకాలు సంచరిస్తాడు, ఈ సమయంలో నక్షత్ర మండలాలకేసి వెడతాడు, అటువంటి మహాత్ముడు ఆయన. పూర్వకాలంలో ముల్లోకాలంటే భూమి లెక్క కాదు, అందులోకి స్వర్గము ఆ పైన ఉండేటటువంటి 2 నక్షత్రలోకాలు, 3 లోకాలే ఉండేవాటి అప్పట్లో. తర్వాత భూమి ఏర్పడింది సృష్టి అయ్యాక. వీటన్నిటినీ తిరిగేటటువంటి ఆయన ఈ కాలానికి అధిపతి, అసుర సంఖ్యకి అధిపతి రుద్రుడు. ఆయనకి పక్షపాతం ఉండదు, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరులు అనే తేడా ఉండదు. ఇదిగో ఈ కశ్యప ప్రజాపతి నాకేమో తోడలుడు అవుతాడు, ఈ దితి నాకు వదిలిగారు అవుతుంది, కాబట్టి వీళ్ళు ఏం చేసినా నేను విడిచిపెడతాననే నియమం ఆయనకి లేదు. ఆయన సర్వాన్ని సమానంగా చూసేవాడు. ఆయన సృష్టి స్థితిలయాల్లో లయకారకుడు, ఆయన శాంతస్వరూపుడు, ఇట్టే పిలిస్తే పలుకుతాడు, కానీ తప్పు చేస్తే తక్షణం ఆగ్రహిస్తాడు. ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించే మహాత్ముడు ఆయన, పరమేశ్వరుడు అన్నారు ఆయన్ని. ఎవరికీ లేని ఈశ్వర నామం ఆయనకున్నది, ప్రభువు అని. అటువంటి ఆయనకి నువ్వు కోపం తెప్పిస్తున్నావు ఇప్పుడు. ఇప్పుడు కనుక నువ్వు ఈ నిషిద్ధకర్మ కూడితే ఆ పిల్లలు నాశనమైపోతారు, వాళ్ళు లోకానికి హాని చేసేవాళ్ళు అవుతారు, నా మాట వీరు అని ఎంత బతిమాలినా సంధ్యానటుడైన దూర్జటి ఎవరు, నాకు స్వయాన మరది, నా చెల్లెలు భర్త, నన్ను కోపగిస్తాడా ఆయన, నేను ఎంత చెబితే అంత, ఆయన గురించి మీరేం పట్టించుకోవద్దు, ఇంటికి పిలిచి మెళ్ళో దండేస్తే లొంగిపోతాడు ఆయన, ఆయన నేను ప్రసన్నం చేసుకుంటా, నాకు సంతానం కావాలన్నదట. సరే నీ కర్మ ఇలా ఉన్నదనుకున్నాడు ఆయన, కాలం ఇలా ఉన్నదనుకున్నాడు, ఆవిడ కోరిక తీర్చాడు, వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం కార్యక్రమం తర్వాత ముగించుకున్నాడు. అప్పటికే ఆవిడకి కొంత భయం పట్టుకుందట, కంగారు పడి భర్త దగ్గరికి వచ్చింది, స్వామి గర్భధారణ జరిగిపోయింది, సద్యోగర్భం అంటారు, వెంటనే గర్భాన్ని ధరించాను, బాగానే ఉంది, ఇప్పుడు ఇందాక మీరు వద్దంటే వెళ్ళలేదు కానీ ఇప్పుడు భయం పట్టుకుంది, సంధ్యా సమయంలో భార్యాభర్తలు కలిస్తే సంతానం భయంకరమై లోకానికి కంటకమై చివరికి విష్ణు చేతులు నశిస్తుంది అని విన్నాను. బావు, విష్ణు చేతులు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఉత్తములైన ఋషులను అపహారం చేసి ఋషుల్ని బాధ పెడుతూ ఋషుల శాపం చేత మాత్రం చచ్చే వరం నా పిల్లలకి వద్దు, నా పిల్లలు ఋషుల చేత శాపగ్రస్తులై చావకూడదు. ఎవరైతే మహాత్ముల చేత శాపానికి గురి చేస్తారో అటువంటి వాళ్ళకి మళ్ళీ పిశాచ జన్మలే, వాళ్ళకి మోక్షం ఉండదు, కాబట్టి దయచేసి శ్రీ మహావిష్ణువు చేతిలో చచ్చి మళ్ళీ మోక్షం పొందే మార్గాన్ని అనుగ్రహించండి అనగానే ఆయన తథాస్తు ఇలాగే జరుగుతుంది, ఇలా జరగడానికి కూడా ఒక కారణం ఉన్నది అన్నాడు అని ఆ కారణాన్ని చక్కగా తన భార్యకి వివరించాడు. అనగానే కథ వింటున్న సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది, ఏమిటయ్యా కారణం, వాళ్ళు ఆ సమయంలో ఎందువల్ల సంగమం చేయవలసి వచ్చింది, దితికి ఆ కోరిక ఎందుకు పుట్టింది, దితికి కశ్యప ప్రజాపతి వివరించిన ఆ రహస్యం ఏమిటి అనగానే చెబుతున్నాను వినండి అని మళ్ళీ కథలో ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. పూర్వకాలం మాట, అత్యంత ప్రాచీనం అంటే ఎంతో పూర్వం కల్పంలో, ఈ కల్పానికి పూర్వకల్పంలో వైకుంఠ లోకానికి కాపలాదారులు ఇద్దరు ఉండేవారు, జయుడు విజయుడు అంటారు వాళ్ళని. ఆ జయ విజయులిద్దరూ వైకుంఠాన్ని ఎంతో కాలంగా శ్రద్ధాశక్తులతో భక్తి శ్రద్ధలతో కాపాడుతూ ఉన్నారు. ఏ లోకాన్ని కాపలా కాసేవాడు ఆ లోకం యొక్క దుస్తులు ఆ రూపాన్ని ధరిస్తారట. ఇప్పుడు కాలేజీలో పనిచేసేవాడికి ఏమిటి నియమం? అదే గోర్ఖాకి ఉండే ఆ లక్షణాలు ఏవో, హ్యాట్ ఇస్తారు, ఆ కాకి డ్రెస్ ఇస్తారు, కర్ర ఇస్తారు, ఇవన్నీ లక్షణాలు. వైకుంఠానికి కాపలా కాసేవాడు అచ్చం శ్రీమన్నారాయణుడి యొక్క రూపంతో ఉండాలి. కైలాసానికి కాపలా కాసేవాడు శ్రీ పరమేశ్వరుడి యొక్క లక్షణాలతో ఉండాలి. అంచేత జయ విజయులు కూడా శంఖం, చక్రం, చతుర్భుజాలు ఈ లక్షణాలతో వైకుంఠానికి కాపలా కాస్తున్నారట. క్షీరసాగరంలో ఉన్న వైకుంఠ లోకానికి ఇది బ్రహ్మ సృష్టి కాదు, అంచేత ఆ లోకానికి నాశనం ఎప్పుడూ ఉండదు. ఆ వైకుంఠ ద్వారానికి కాపలా కాస్తూ ఉండగా బ్రహ్మ మానసపుత్రులు ఎప్పుడైనా ఎక్కడికైనా లెక్క లేకుండా వెళ్ళగలిగే మహాశక్తి స్వరూపులు అయిన ఇద్దరు నలుగురు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అంటారు వీళ్ళని. ఈ నలుగురు కూడా ఎప్పుడు చూచినా ఆరేళ్ల పిల్లవాళ్ళలో ఉంటారటండి వీళ్ళు. వాళ్ళు ఎంత వయస్సు రానివ్వండి, ప్రళయకాలంలో అందరికీ నాశనం ఉంటుంది, వీళ్ళకి నాశనం ఉండదట. అంచేత వీళ్ళు బ్రహ్మ యొక్క ఊపిరి ద్వారా తిరిగి మహావిష్ణువు యొక్క ఉదరంలో ప్రవేశిస్తారు. ఆ సనక సనందనులని పిలువబడేటటువంటి ఆ ఋషులు వైకుంఠ ద్వారాన్ని దగ్గరకు వెళ్ళారట విష్ణువు యొక్క దర్శనం చేసుకోవటానికి. అలాంటి చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళని డెంభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్త మానసతంభకుల దొరగనీక తరిమిరధీశా. డెంభకులు బాలుర రూపంలో ఉన్నారు, ఎక్కడికైనా లెక్క లేకుండా వెళ్ళగలిగే మహాశక్తి స్వరూపులు వాళ్ళు. శ్రీమన్నారాయణ నామస్మరణంతో తమలో ఉండే అహంకారాదులు జయించారు. అటువంటి పిల్లవాళ్ళని గమనించలేక తెలుసుకోలేక ఏ ఆగండి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారట వాళ్ళు. అనగానే ఆగ్రహించారు వాళ్ళు, ఓరి ఎక్కడికి వెళితే అహంకారం ఉండకూడదు, అటువంటి పరమ పవిత్రమైన వైకుంఠానికి వచ్చిన తర్వాత ఒకళ్ళు లోపలికి వెళ్ళొచ్చు, ఒకళ్ళకి వెళ్ళకూడదు అనే భేదభావం చూపిస్తున్నారు ఇక్కడ. మీరు ఈ చర్యను క్షమించకూడదు, మీరు సత్వగుణంతో ఉండవలసిన చోట రజోగుణంతో ఉన్నారు. ఇటువంటి లక్షణాలు రాక్షసులకు ఉంటాయి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరులు, వీళ్ళని పంపచ్చు, వీళ్ళని పంపకూడదు, వీళ్ళకి వాళ్ళు ఆగ్రహించి మీరు రాక్షస లక్షణాలతో ప్రవర్తించారు గనక భూలోకంలో రాక్షసులై పడిపోండి అన్నారు. అంటే భూమండలానికి వీళ్ళు కూడా కొంత దోహదపడాలి అన్నమాట రహస్యం. లేని భూమికి వీళ్ళు సహకారం చేయాలి. పాతాళంలో గడిపోయిన భూమిని ఉద్ధరించడానికి వీళ్ళు కావాల్సి ఉంటారన్నమాట. వీళ్ళు ఉంటే కానీ ఆ భూమి ఉద్ధరించబడదు. పండి అనగానే వాళ్ళిద్దరూ కూడా భ్రష్టులైపోయారు. శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి శరణు వేడారు. స్వామి, ఆ మహర్షుల యొక్క శాపం చేత మేము రాక్షసులం అయిపోతున్నాం, నీ వైకుంఠం నుంచి భ్రష్టులం అయిపోతున్నాం, ఎలాగ మా గతి అనగానే ఆయన, నాయనలారా, 3 జన్మల పాటు విరోధంతో నన్ను పదే పదే ధిక్కరించి చివరికి నా వల్ల సంహరింపబడి భూలోకంలో మంచి పేరు కూడా పొందుతారు, నీ వల్ల అనేకమైన రూపాలు కూడా నేను ఎత్తవలసి వస్తుంది, వెళ్ళండి. మొట్టమొదటి మీరు అవతరించినప్పుడు జలాల్లో పడతారు, తద్వారా మీలో చిన్నవాడైనటువంటి వాడు భూమిని దాచేస్తాడు, తద్వారా యజ్ఞ వరాహమూర్తి యొక్క అవతారాన్ని నేను ఎత్తాను, ఈ విధంగా ఎంతో గొప్ప చరిత్రను కూడా సృష్టిస్తారు అని ఆయన వరం ఇచ్చాడు. అదిగో వాళ్లే ఈ దితి యొక్క గర్భంలో ప్రవేశించారు. ఇది కశ్యప ప్రజాపతి దితికి చెప్పిన విషయం అని సౌనకాదులకు సూతుడు ఇంకా కథ కొనసాగిస్తున్నాడు. ఎప్పుడైతే కారణ జన్ములే తనకు పుడుతున్నారని తెలుసుకుందో దితికి కొంత ధైర్యం కూడా వచ్చింది. వాళ్ళేం సామాన్యులు కాదు, వైకుంఠవాసులే, ఇప్పుడు శాపవశాత్తు తన గర్భంలో ప్రవేశించారు అని కొంత ఊరడిల్లిందిట. అయితే ఓ చమత్కారం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇద్దరు జయవిజయులు దితి గర్భంలో ప్రవేశించారో ఒక్కసారిగా అతి భయంకరమైన శకునాలు పుట్టాయట. స్వర్గం కంపించింది, సముద్ర జలాలు క్షోభించాయి, సముద్ర జలాలు ఆకాశంలో ఉండేటటువంటి కొన్ని జలచర జీవాలు కూడా కదలిపోయి కంగారు పడ్డాయి. ఇంద్రుడి సింహాసనానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చింది. బ్రహ్మదేవుడి పద్మాసనం కూడా కదిలిందట. ఇవన్నీ ఉత్పాతాలు. చూడండి, కొంతమంది పుట్టుకతోటి ఇటువంటి గొప్ప లక్షణాలు వస్తాయి, కొంతమంది పుడితే ఎన్నో శుభ లక్షణాలు ఉంటాయి. ఇటువంటి అశుభ లక్షణాలతో మొత్తం ఈ జగత్తంతా అల్లకల్లోలం అయిపోయిందట. అప్పుడు బ్రహ్మదేవుడు ఋషీశ్వరులకి, సప్త ఋషులకి, వాళ్ళకి కూడా కబురు పెట్టాడు. ఏం కంగారు పడకండి, ఇదిగో ఇలాంటి వాళ్ళు పుట్టారు అని. అదిగో వాళ్ళు పుట్టారు. పుట్టిన తర్వాత హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు ఈ మేదినిగా అవతరించినటువంటి ఈ రాక్షసుల యొక్క మెదళ్ళు కలిసి మేదిని అయిందని చెప్పుకున్నాగా, ఆ మేదిని నువ్వు సృష్టించాలనుకునే సమయానికి నువ్వు పాతాళానికి తీసుకుపోయాడు, జలంలో ఎక్కడో దాచేశాడు. నీకు తెలుసున్నదే, వాడు పుట్టడం నువ్వు పెరుగుదువు, వాళ్ళకి పేర్లు పెట్టడం నువ్వు పెరుగుదువు, కానీ ఆ హిరణ్యాక్షుడు ఇంత పెరిగి ఈ భూమిని సముద్ర జలాల్లో దాచేశాడనే విషయాన్ని మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బ్రహ్మదేవ. అంచేత నీ వల్ల మాత్రం కాదు భూమిని పైకి తీసుకురావటం. హిరణ్యాక్షుడు సామాన్యుడు కాడు, నీ చేతుల్లో అతనికి మృత్యువు లేదు. కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు. సృష్టిలో నన్ను తోడ్పడమన్నావు కాబట్టి ఈ రహస్యాన్ని నీకు చెప్పడానికి నేను వచ్చానని చెప్పి వశిష్ఠుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆలోచించాడు దీర్ఘంగా బ్రహ్మదేవుడు. ఈ హిరణ్యాక్షుడి చేత అపహరింపబడినటువంటి భూమిని ఉద్ధరించడం, పైకి తీసుకురావడం కానీ, సృష్టిని చేయడం కానీ తన వల్ల అయ్యే పనులు కావు, తన శక్తి చాలదు. అందుకని ఆయన తిరిగి పద్మాసనం మీద వచ్చి ధ్యాన నిమగ్నుడు అయ్యాడు. అదిగో అప్పుడు పుట్టినటువంటి శ్లోకం ఆయనకి శృతి ప్రథమయ్యింది, అంటే వినబడింది. వినబడినటువంటి శ్లోకాన్ని ధ్యాన రూపంలో పెట్టాడు ఆయన. ఆ శ్లోకమే ఉత్తమమైన ఈ హ్రీంకారాసన గర్భితానలసికాం అనే శ్లోకం అన్నమాట. మొట్టమొదట చెవుల్లో వినబడితే దానిని ధ్యానం చేశాడు ఆయన. మూడు సార్లు ధ్యానం చేశాట. హ్రీంకార ఆసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం అని ధ్యానం చేసుకున్నట్ట. చేశాడో లేదో, ఆయన యొక్క కుడి ముక్కులోంచి, కుడి ముక్కు రంధ్రంలోంచి బొటన వేలంత ఆకారం ఒకటి బయటకు వచ్చింది. అండి ఇంతే ఉందట. అది చూస్తే వరాహ రూపం, పంది అవతారం. ఇంతే ఉంది ఆ యజ్ఞ వరాహం. అలా చూస్తూ ఉండగా అది అలా 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 పెరిగిపోయిందిట. ఇంత పుట్టినటువంటి చిన్న రూపం, బొటన వేలంత ఉన్నటువంటి ఆ వరాహ రూపం చూస్తూ ఉండగా బ్రహ్మాండ వ్యాప్త దేహం అయిపోయిందట. పెద్ద ఆకారాన్ని ధరించిందట, అత్యాశ్చర్యకరమైన రూపం. ఆ రూపం యొక్క కళ్ళు రెండు ధగ ధగ మెరిసిపోతున్నాయి, అగ్ని జ్వాలలా అన్నట్టుగా ఉన్నాయి ఆ కళ్ళు. అద్భుతంగా వర్ణించాడండి ఆ ఒక్క రూపాన్ని. ఆ రూపం శరీరం మీద ఉండేటటువంటి జూలు ఏదైతే ఉన్నదో, ఆ మొత్తం వెంట్రుకలన్నీ కూడా అనేక లతా రోమాల్లో ఉన్నాయట. అంటే మణిద్వీపంలో ఉండేటటువంటి చెట్లే రోమాల అన్నట్టుగా ఉన్నాయట. పెద్ద పెద్ద గిట్టలట, పెద్ద కోరలట. సహస్ర పరివత్సరాన్ వేలాది ఆ యోజనాల ఆకారమట. ఇక దాని యొక్క ఈ రెండు కోరలు వజ్రాల్లాగా తళతళతళ మెరిసిపోతున్నాయట. పెద్ద ముట్టే ఉన్నదట దానికి. నిరంతరము ఆ శరీరం కదులుతూ ఉంటే ఓం అనేటటువంటి అక్షరం బయటకు వస్తూ ఉన్నదట. ఈ ముందుండేటటువంటి గిట్టలు ఇలా వంగి ఉన్నాయట. చాలా తెల్లగా ఉన్నది ఆ వరాహం, శ్వేత వరాహం అన్నారు అందుకే దానిని. ఇప్పుడు కల్పం కూడా శ్వేత వరాహ కల్పి అంటామే అదనమాట. సాధారణంగా వరాహం అంటే ఎలా ఉండాలి, నల్లగా ఉంటుంది మనం చూసేవి. కానీ ఆ వరాహస్వామి శ్వేత వరాహమూర్తి, తెల్లని వరాహమూర్తి అట. అత్యాశ్చర్యకరమైనటువంటి రూపం. సంహారస్య చకష్టత, చాలా తేలికగా దేనినైనా సరే నాశనం చేయడానికి వీలుగా ఉన్నది. ఓంకార అష్టతనం త్వన్యాం కల్పాదిషు యథాపుర ఓంకారము అనేటటువంటి అక్షర ఎలా అయితే ఉంటుందో ఆ ఓంకార ఆకారంలో ఉన్నదట. మహాత్ములైనటువంటి ఋషులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నదట. అదృశ్యం సర్వభూతానాం వాంగ్మయం బ్రహ్మ సంయుతం, సమస్త ప్రాణులకి చూడడానికి వీలు అవ్వదట ఆ రూపం. సూర్యుడు ఉన్నాడండి, ఆయన ఎలా ఉంటాడో మధ్యాహ్నం పూట ఒకసారి మీరు కళ్ళిప్పి చూడండి. సూర్యుడు ఏదో మనం అస్పష్టంగా తప్ప సరిగ్గా చూడలేము. ఒక్క సూర్యుడికే చూస్తేనే కళ్ళు బయర్లు గమ్ముతాయి. మధ్యాహ్నం అక్కర్లా, ఉదయం 8 చూస్తే గొప్పే సూర్యుడు. సరిగ్గా సూర్యుడిని చూద్దాం అనుకున్న వాడి కళ్ళు బయర్లు గమ్మినట్లుగా ఈ వరాహస్వామిని చూడడానికి ఎవరైనా కళ్ళిప్పితే వాళ్ళ కళ్ళకి ఏం కనపడాలో అయోమయంగా అయిపోతుంది. అంటే ఆ స్వామివారు మహా తేజస్వరూపుడై ఉన్నాడు అని అర్థం. అంత తేజస్సుని ఎవరూ చూడలేకపోతున్నారు. ఇంకా వాక్కుకి మాత్రమే ఆయన దొరకగలుగుతాడట. అంటే నామస్మరణం చేస్తే మాత్రం ఆయన కొంత చూడగలుగుతారు. బ్రహ్మదేవుడిని అనుగ్రహించడానికి పుట్టాడు ఆయన. దశయోజన విస్తీర్ణం ఆయతం శతయోజనం, 10 వెడల్పు ఉన్నది ఆ రూపం, 100 పొడవు ఉన్నది. ఇక చుట్టుకొలత లెక్కేలేదు ఎంత ఉందో. యోజనం అంటే 8 దాన్ని బట్టి చూడండి ఎంత ఉందో అది ఏకంగా. ఇంకంతేనా, నీలమేఘ ప్రతీకాశం మేఘస్తనిత నిస్సనం, ఆ ఒంటి మీద ఉండే ఈ చుట్టూ ఉన్నదే నల్లని మబ్బులన్నీ గుంపులుగా చేరాయా అన్నట్టుగా ఉంది. అంటే ఒక్కొక్క వెంట్రుగా ఒక్కొక్క మబ్బులే ఉందన్నమాట. నల్లని మేఘాల్లో ఉన్నాయి ఆ జడలన్నీ కూడా, ఒంటి మీద ఉండే రోమాలన్నీ కూడా. ఇక హుమ్మని ఉచ్చరిస్తూ ఉంటే, హుంకారం చేస్తూ ఉంటే పెద్ద పిడుగులు పడినట్టు శబ్దం వస్తోంది. దగ్గరికి ఆ శబ్దం వినబడిందా ఎంత వాడైనా సరే సర్వనాశనం అయిపోతాడు. అలా ఉన్నది. మహాపర్వత వర్ష్మాణం శ్వేత తీక్ష్ణోగ్రదంష్టిణం, పెద్ద పర్వతకాయం, తెల్లని గమష్ట్రలు, తెల్లని రూపం, విద్యుత్ అగ్ని ప్రతీకాశం ఆదిత్య సమతేజసం. ఆ తేజస్సు ఎలా ఉన్నది, మెరుపు తీగల్లాగా, అగ్నిలాగా, వేలాది మంది సూర్యుల కాంతిలాగా ఆయన శరీరం నుంచి అంత కాంతి వస్తుందన్నమాట. ఆయన శరీర కాంతి అగ్ని తేజస్స, లేకపోతే వేలాది సూర్యుల తేజస్స, లేకపోతే మెరుపు తీగల కాంతే అన్నట్టుగా ఉన్నది. నడుము మాత్రం సన్నంగా ఉన్నది, మంచి భుజములున్నాయి. కాళ్ళు అయితే తన్నితే మొత్తం సమస్త భవనాలు పగిలిపోతాయా అన్నంత బలంతో ఉన్నాయి అవి. తర్వాత నెత్తి మీద బ్రహ్మాండమైన ఒక దివ్యమైన వజ్రాలతో రత్నాలతో తాపడం చేయబడిన సువర్ణమయమైన కిరీటం ధరించి ఉన్నాడు ఆయన. ఆస్థాయ రూపమతులం వారాహం అమితం హరిం, ఎంత అంత అని చెప్పడానికి వీలు కానటువంటి దివ్యమైనటువంటి వరాహ రూపాన్ని ఆయన ధరించాడు. చివరికి వచ్చేసరికి ఎంత అంత అని కూడా దాన్ని నిరూపించలేమట. అంతటి అనంతమైన రూపాన్ని ఆయన ధరించి ఉన్నాడు. పృథివ్యుత్తరణార్థాయ ప్రవివేశ రసాతలం, ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి అంటే పైకెత్తి అనుగ్రహించడానికి. ఉత్తు హరణము ఉద్ధరణము అని అర్థం. హరణం అంటే ఎత్తుకుపోవటం, హరణము అంటే ఎత్తుకుపోవటం, ఉద్ధరణం అంటే ఉద్ధరణం అనేసరికి మాత్రం దానిని జాగ్రత్త కాపాడుట అని అర్థం అనమాట. ఉత్తు అనే ఒక ముక్క వల్ల అర్థం మారిపోయిందనమాట. హరణం ఉద్ధరణం అనమాట. ఈయన భూమిని ఉద్ధరించడానికి అవతరించాడు. అవతరించి ఏం చేసేట, దేవతలు పక్కన పొగుడుతున్నారు, బ్రహ్మదేవుడు కూడా దేవా చతం చతం తే పరమేశ్వర మహారూపో మహాబల్లగా. ఓ దేవ మహాస్వరూప పరమేశ్వర శ్రీమన్నారాయణ వాసుదేవ మహారూప మహాదంష్ట్ర వజ్రకాయ, నీకు నమస్కారం. నీకు జయం కలుగ్గాక ఓ పరమేశ్వర, మమ్మల్ని అనుగ్రహించి భూమండలాన్ని రక్కసుడైనటువంటి హిరణ్యాక్షుడి నుంచి మాకు తిరిగి అప్పగించడానికి నీవు ఈ రూపాన్ని ధరించావు. రసాతలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు నీ రూపం ఎలా ఉన్నది, దీక్షాసమాప్తిష్టిదంష్ట్ర క్రతుదంతో జుఖూముఖ యజ్ఞవరాహమూర్తివి, నీ ముఖంలో భయంకరమైన కోరలు కనపడుతున్నాయి. ఈ రూపం చూస్తూ ఉంటే మాకు తెలియనటువంటి భయం పట్టుకుంది. అద్భుతమైన నీ తేజస్సుని చూడలేకపోతున్నాం. మాలాంటి వాళ్ళకి నీ రూపం చూడటం సిక్కిమవుతుందా? నీ పుత్రుణ్ణే బ్రహ్మనే, కానీ నేనే చూడలేకపోతున్నాను. అగ్నిదేవుడికి కూడా భయం పుట్టేంత అగ్ని నీది. పరమేశ్వరుడి కథలో మనకి పరమేశ్వరుడి యొక్క తేజస్సుని అగ్ని ధరించి గిలగిలాడిపోయాట. అంటే పరమేశ్వరుడు యొక్క తేజస్సుని అగ్ని కూడా తట్టుకోలేడు. మనం మామూలుగా అగ్ని అంటే కాలిపోతున్నట్టు అగ్నిని కూడా కాల్చే శక్తి పరమేశ్వరుడి దగ్గర ఉన్నది. అది రహస్యం. అలాగే మాలాంటి వాళ్ళని కూడా ధ్వంసం చేసే అత్యద్భుతమైన తేజస్సు నీలో ఉన్నది. నీ తేజస్సుని అగ్ని కూడా చూడలేకపోతున్నాడు. వేదస్కంధో హవిర్ముఖ, హవిస్సుని తేకరించేవాడివి నువ్వు. వేదములే నీకు భుజములుగా ఉన్నాయి. ఇక ప్రాగ్వంశకాయోద్యుతిమాన్ నానాదీక్షాభిరన్విత, ఈ మొత్తం ఋషులందరికీ కూడా నీ స్వరూపం బ్రహ్మానందాన్ని కలిగిస్తూ ఉన్నది. యజ్ఞవరాహమూర్తి తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి అదిగో ఆ సముద్ర జలాల్లోకి వెళ్ళి ఎక్కడున్నాడో రాక్షసుడు వెతికి వాడిని తీసుకుని వాడి దగ్గర నుంచి భూమిని ఉద్ధరించు, మాకు అప్పగించు, తద్వారా మేము సృష్టి చెయ్యాలి అనుకుంటున్నాం. వేదములకు మూలకారకుడు నువ్వు. నీ ద్వారా చతుర్వేదములు నేను వినగలిగాను. బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి పురాణాలు మొదటగా వినగలిగా. వేదములు అందరూ చదివి అర్థం చేసుకోలేరు అని తత్సారమైన ఉపనిషత్తులను ఇచ్చావు. ఉపనిషత్తులు కూడా జనాలు అర్థం చేసుకోలేకపోతుంటే పురాణాలు కూడా ఇచ్చావు. అటువంటి పురాణ పురుషుడు నువ్వు. పురా అపి నవం ఇది పురాణం. ఎంతో పాతదైనప్పటికీ వినేవాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది అండి, అందుకని పురాణం అన్నారట దీన్ని. అటువంటి ఈ పురాణకర్తమైన నీకు మా నమస్కారం అని అనేక రకాలుగా ప్రార్థన చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఆ ప్రార్థన స్వీకరించి స్వామివారు ఏం చేశారు, భూమిని ఎలా ఉద్ధరించారు, భూమి ఎలా పైకొచ్చింది, అప్పుడు సృష్టి ఇంకా ఎలా సాగింది, మన మానవులు ఇంకా ఏం చేశారు, ఇటువంటి అత్యద్భుతమైన విశేష విషయాలతోటి రేపు మూడవ రోజు కార్యక్రమంలో మనం తక్కిన కథను కొనసాగించుకుందాం. హారతి ఇచ్చి స్వామివారికి అగరత్తులు వేసుకుందాం.
సాంయాయ్యేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.